హరే కృష్ణ దండప్రణామాలు. అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతంలో 3వ స్కందం 31వ అధ్యాయం 32వ శ్లోకం నుంచి తీసుకొని 42వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. ఇందులో చాలా ముఖ్యమైన అంశాన్ని మనం చర్చించుకోబోతున్నాము. అసత్సంగం అంటే ఏమిటి, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, సో ఇది తెలుసుకుంటే మనం దీంతో జాగ్రత్త పడాలనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ టాపిక్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ముందే చెప్తున్నాను, సో అక్కడక్కడ భాగవతంలో కొన్ని స్ట్రాంగ్ మెసేజ్ స్ట్రాంగ్గా కూడా చెప్తారు కొన్ని విషయాలు. సో మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓమజ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజనాశలాకయ చిక్షూరన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామేనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపా సింధూభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభూ నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యద్యసద్భిః పతిః పునః శిష్ణోధర కృతోద్యమైః ఆస్తితో రమతే జంతుస్ తమో విశతి పూర్వవత్. ఇప్పుడు ఒకవేళ ఈ శ్లోకం చెప్పేది ఏంటంటే, ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ఒక మంచి మానవ శరీరం అనేది దక్కింది, చాలా కష్టాలు అనుభవించిన తర్వాత ఒక మానవ శరీరం అనేది దక్కుతుంది, ఎన్నో రకరకాల జీవరాశులు ప్రయాణం శరీరాల్లో ప్రయాణం చేసిన తర్వాత ఒక జీవాత్మకి ఈ అవకాశం దక్కుతుంది, మనిషి శరీరం దక్కుతుంది. సో అలా దక్కిన తర్వాత ఒకవేళ మళ్ళీ పాపకార్యాల్లో తప్పుడు దారిలో వెళ్తే ఈ జీవాత్మ, ఎందుకు అంటే ఎలా అంటే ఇక్కడ ఇచ్చారు, ఎంతో కామపూరితమైన జనాలు వ్యక్తులు ఎవరైతే ఉంటారో కామాంధులైన వ్యక్తుల యొక్క సాంగత్యం వారి యొక్క ప్రభావం ద్వారా మళ్ళీ అదే ఇంద్రియ తృప్తి మైత్రు సుఖం కోసం దానికోసమే జీవితాంతం దాని వెనకాలే పడి దానికోసం ఎన్నో కార్యాలు తప్పుడు కార్యాలు చేస్తే తద్వారా మళ్ళీ ముందులాగే నరకానికి వెళ్లాల్సిందే, లేకపోతే నరక యాతన అనుభవించాల్సిందే, లేకపోతే అటువంటి శరీరాలు లభిస్తాయి ఎక్కడైతే నరక యాతన అనుభవించవలసి వస్తుందో. తమో విశతి పూర్వవత్, ముందులాగే పూర్వంలాగే. సరే, సో ఇక్కడ అందుకనే ముందే మనం చర్చించుకున్నాము ఏ ఎటువంటి నరకాలకు వెళ్తారో, అంధతామిశ్ర అవన్నీ ముందే చర్చించుకున్నాము మనము. ఇంకా డీటెయిల్గా 5వ స్కందంలో వస్తాయన్నమాట అన్ని రకరకాల నరకాలు ఎన్ని రకాలు ఉంటాయనేది, అక్కడ ఏమేమి శిక్ష విధిస్తారనేది అక్కడ అప్పుడు చూద్దామంట. హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఇక్కడ ఏం రాశారంటే, ప్రభుపాద్ వారు వాళ్ళందరూ కూడా వారి యొక్క మతం పట్ల ఎంతో శ్రద్ధతో ఉండి వాళ్ళు ఆ చర్చ్కో మందిరానికో మాస్కుకో వెళ్తారు. కానీ అలా ఎంతోమంది మేము చూస్తూ ఉంటాం కదా, చాలామంది మందిరాలకి కానీ మాస్కులకు కానీ చర్చ్లకు కానీ వెళ్తుంటారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, వాళ్ళు ఇంకా కూడా ఇలా ఈ యొక్క మైథున సుఖం లేకపోతే భౌతిక సుఖం పట్ల ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గించుకోలేదు. వాటిపైన వాటితో ఆసక్తి ఉన్న వ్యక్తులతో వారి యొక్క సాంగత్యం వాళ్ళు ఇంకా వదలలేదు. సో ఇదన్నమాట వారి యొక్క పరిస్థితి. అంటే వెళ్తున్నారు, అలా చాలామంది చూస్తారు కదా మీరు, మందిరానికి కూడా వెళ్తారు, తర్వాత అన్ని పాపకార్యాలు కూడా చేస్తుంటారు, లేకపోతే అన్ని భౌతిక సుఖాల కోసమే జీవితాన్ని జీవిస్తుంటారు, లేకపోతే దానికోసమే అదే జీవిత లక్ష్యంగా పెట్టుకొని జీవిస్తుంటారు. ఇక నామమాత్రానికి ఇంకా వెళ్ళాలి మనము అన్నట్టుగా ఏదో ఒక ఫార్మాలిటీ గాను ఇక రిచువల్ గాను వెళ్ళొస్తుంటారు మందిరానికి కూడా. కానీ వాళ్ళ నిజ జీవితంలో మాత్రం ఏమాత్రం మార్పు లేదన్నమాట. అంటే ఆఫీషియల్లీ బీ ఏ రిలీజియస్ మ్యాన్. అలా ఒక వ్యక్తి నమ్మొచ్చేమో భగవంతుణ్ణి, అది వేరు. కానీ ఇక్కడ ఏంటంటే, ఒకవేళ ఒక వ్యక్తి ఇలా ఎక్కువగా భౌతిక సుఖాలు వీటి పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తులతో వాళ్ళ సాంగత్యం ఎక్కువగా చేస్తే మాత్రం తప్పకుండా, అంటే అసత్సంగం ఇది, దీని గురించి చెప్తున్నారు, తప్పకుండా వాళ్ళు నరకానికి వెళ్లాల్సిందే అని ఇక్కడ రాస్తున్నారు. సత్యం శౌచం దయా మౌనం బుద్ధి శ్రీర్ హ్రీర్య సక్షమా శమోదమో భగశ్చేతి యత్సంగాద్యాతి సంశయం. సో అటువంటి వ్యక్తి ఇవన్నీ కోల్పోతాడంట. సత్యం, ట్రూత్ఫుల్నెస్, ఇది కోల్పోతాడు సత్యవాదం. శౌచం అంటే శుభ్రత, పరిశుభ్రత, క్లీన్లీనెస్ కోల్పోతాడు. దయాగుణం కూడా వెళ్ళిపోతుంది అటువంటి వ్యక్తిలో, ఎవరైతే ఇలా అసత్సంగం చేస్తారు. అంటే అసత్సంగం అంటే ఎవరైతే భౌతిక సుఖం మైథున సుఖమే జీవిత లక్ష్యంగా జీవిస్తున్నారో వారితో సాంగత్యం చేయడం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ చెప్తున్నారు. సో అలా సత్యం వెళ్ళిపోతుంది, పరిశుభ్రత అనేది వెళ్ళిపోతుంది వాళ్ళు, దయాగుణం వెళ్ళిపోతుంది, మౌనం, ఇంకా బుద్ధి మౌనం కూడా నశించిపోతాయి. శ్రీర్ హ్రీర్ యశక్షమ అంటే శ్రీ అంటే సంపత్తి, సంపద. హ్రీర్ అంటే సిగ్గు కూడా వెళ్ళిపోతుంది. తప్ప ఇంకేమని యశ అంటే యశస్సు. క్షమ అంటే క్షమించే గుణం, తపస్య. ఇంకా క్షమోదము అదే ఇంద్రియాలని మనసుని గ్రహించుకునే శక్తి, అది కూడా కోల్పోతారు. క్షమోదము భగస్ చేతి, అన్ని రకాల భగస్ అంటే భాగ్యాలు. సో ఎటువంటి వాళ్ళ దగ్గర సంపద, భాగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ కోల్పోతారు. ఇంకా అలాంటి ఏ అవకాశాలు వచ్చే అవి కూడా అన్నీ కూడా వాళ్ళు కోల్పోతారనమాట. సో ఇదన్నమాట పరిస్థితి. అంటే ఎన్నో నష్టాలు ఉన్నాయన్నమాట, అసత్సంగం ద్వారా జరిగే నష్టం ఏంటనేది ఇక్కడ ఈ శ్లోకంలో ఇచ్చారు. సో ఎలా మనకు అర్థమవుతుందండి, ఎవరైనా ఉన్నారా ఇలా మనకి ఉదాహరణ మనకు అర్థం చేసుకోవడానికి ప్రభుపాల ద్వారా ఇచ్చారంట. ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు, అసలు నిజంగా అలా ఉంటారా ఎవరైనా, నిజంగా అసలు ఇవన్నీ వెళ్ళిపోతాయా, పరిశుభ్రత, దయ, బుద్ధి, తెలివితేటలు కానీ ఇలాంటి అన్ని సిగ్గు శిరం అన్నీ కూడా వెళ్ళిపోతాయా, మేము మాకు అర్థం కావట్లేదే అంటే చాలా సింపుల్ ఉదాహరణ ఇస్తున్నారు అన్నమాట ఇక్కడ ప్రభుపాల వారు. సో ఇలాంటి వారికి ఏంటంటే ఎటువంటి బుద్ధి కానీ తెలివి కానీ సిగ్గు కానీ ఉండదన్నమాట. ఎలా ప్రవర్తించాలో ఒక పబ్లిక్లో, సో పబ్లిక్ వీధుల్లో కానీ, పబ్లిక్ పార్కులో కానీ, సో అలాంటి వారు ఏం చేస్తారంటే అలా స్త్రీ పురుషులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారంట. ఎలాగైతే కుక్కలు పిల్లులు చూస్తుంటారు కదా మీరు, కుక్కలు పిల్లులు బయట వీధుల్లో కూడా ఎక్కడంటే అక్కడ మైథునం చేసుకుంటాయి. ఆ విధంగా ఇలాంటి వారు ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ మేకింగ్, ప్రేమ పేరుతో ఎక్కడ పడితే అక్కడ కౌగిలించుకోవడం, ఇలాంటి సిగ్గులేని పనులు అన్నీ చేస్తారు అని ఇక్కడ చెప్పారన్నమాట. ఇంకా వాళ్ళకి అర్థం కాదనమాట, వాళ్ళు ఎంత దిగజారిపోయిన పనులు చేస్తున్నారనే విషయం అర్థం కాదు వాళ్ళకి అలా అనమాట. సో ఇలాంటి వాళ్ళ గురించి అంటున్నారనమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అంటే మీరు అనొచ్చారు ఇలాంటి వాళ్ళతో చాలా కనిపిస్తారు మనకి కలియుగంలో. అంటే అవును, కలియుగంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒకసారి అయితే ఇక్కడ కలకత్తాలో మేబీ కొన్ని సంవత్సరాల క్రితం ఇలా ఎవరో పబ్లిక్లో ఆలింగనం చేసుకుంటూ ఇలాంటి చేసుకుంటూ ఉంటే ఒక పెద్ద ఆయన వాళ్ళని ఇది అసలు అసభ్యతకరంగా మీరు వివరిస్తున్నారు, ఇలా వివరించకూడదని ఏదో అన్నట్టున్నారని వాళ్ళు అన్నారు. దానికి వాళ్ళు ఎంతో హంగామా చేసేసి ఆ పెద్ద ఆయన పైన బాగా ఆ పెద్దాన్ని బాగా ఇది పెద్ద ఎత్తున గొడవ చేసేసారనమాట. ఈ పెద్దానికి ఏం తెలియదు, ముసలోళ్ళు వీళ్ళేంటి, జనరేషన్ ఏంటి, వీళ్ళకి అర్థం కాదు, మేము ప్రేమించుకుంటున్నాము అది ఇది అనేసి దాన్ని పెద్ద న్యూస్ చేస్తారు. మొత్తం సిటీ కానీ మొత్తం సమాజం అంతా కూడా పాపం ఆ పెద్ద ఆయననే నిందిస్తుంది. అసలు ఆయనకు తెలియదు ఇవాళ రేపు జనరేషన్ ఎంత అడ్వాన్స్ అయిపోయారో, ఈయన ఇంకా పాతకాలం మనిషి, ఆయనకు తెలియదు ఎలా ఎలా ఇప్పుడు ఆధునిక సభ్యత ఎలా నడుస్తుందో ఆయన వీళ్ళకి అంతే అన్నట్టుగా ఆ పెద్ద ఆయన్నే నిందిస్తూ చాలామంది మాట్లాడారనమాట. సో ఇలాంటి సమర్థించే వాళ్ళు కూడా పెరిగిపోయారనమాట సమాజంలో. సో ఇటువంటివి ఉదాహరణ అన్నమాట మీకు అర్థం చేసుకోవడానికి. సో ఇంకేం చెప్తున్నారంటే ఇటువంటి వాళ్ళు భౌతికంగా కూడా ఏమాత్రం ఉన్నతి సాధించలేరు. చెప్పారు కదా ఇక్కడ యశస్సు, ధనము, సంపద, ఐశ్వర్యాలు అన్నీ కూడా కోల్పోతారు, ఎందుకంటే ఇవన్నీ కూడా కోల్పోతారని అదే రాస్తున్నారు ఇక్కడ. సో వీళ్ళందరూ కూడా ఎన్నో రకాల చెడు కార్యాలు చేస్తూ రకరకాల కేసుల్లో ఇరుక్కొని రకరకాల మాదిరిగా న్యూస్లలో న్యూస్ పేపర్లో కూడా కనిపిస్తూ ఉంటారు. సో ఇంత డబ్బులు దోచుకుని వెళ్ళిపోయాడు, లేకుంటే ఇంతమంది మోసం చేసేసాడు అది ఇది అని. సచ్ ఫూలిష్ పీపుల్ మే ఈవెన్ మేక్ ఎ షో ఆఫ్ సో కాల్డ్ యోగా. సో ఇలా కొంతమంది ఇటువంటి వారు ఒకవేళ అప్పుడప్పుడు మీరు చూస్తుండొచ్చు, వీళ్ళు కూడా యోగా చేయడానికి వెళ్తుండొచ్చు ఎక్సర్సైజ్, ఎందుకంటే ఇంకా హెల్త్ బాగా ఉంటే ఇంకా బాగా ఇంద్రియ తృప్తి చేయొచ్చు అని. సో ఆ ఉద్దేశంతో వెళ్తారనమాట. ఇటువంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా చాలా దురదృష్టవంతులు అని ఇక్కడ రాస్తున్నారనమాట, ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు నరకానికి పోయేవాళ్ళు అనమాట. అందుకనే తేష్వశాంతేషు మూఢేషు ఖండితాత్మశ్వ సాధుషు సంగం నకురియా చోచ్యేషు యోషిత్ క్రీడా మృగేషు చ. సో ఇంకే చెప్తున్నారండి ఇక్కడ ఇలాంటి మూర్ఖులతో మనము సాంగత్యం చేయకూడదు. ఎవరికైతే మూర్ఖులు అంటే ఎవరు, ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో, ఎవరికైతే ఆత్మసాక్షాత్కారం జ్ఞానం కానీ ఆత్మజ్ఞానం అనేది లేదో, ఇంకా ఎవరైతే స్త్రీల చేతిలో కీలు బొమ్మలో యోషిత్ క్రీడ మృగేషు. సో ఈ విధంగా ఒక స్త్రీ చేతిలో క్రీడ మృగేషు అంటే క్రీడ అంటే ఆడే మృగ అంటే కుక్క, డాన్సింగ్ డాగ్. సో అలా అనమాట, అంటే ఎలా ఆడిస్తే అలా ఆడతారనమాట, ఒక స్త్రీ ఎలా ఆడిస్తే అలా ఆడతారనమాట. సో వాళ్ళ గురించి చెప్తున్నారనమాట. అటువంటి వాళ్ళని ఇక్కడ ఏమని రాశారంటే మూర్ఖులు అని రాశారు. సో అటువంటి వాళ్ళతో ఎప్పుడూ సాంగత్యం చేయకూడదు. ఎవరైతే స్త్రీ చెప్పినట్టుగానే ఆడతారు కదా, అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అదేంటి స్త్రీ చెప్తే వినకూడదా పురుషుడు ఇదేంటి అంటే, ఇక్కడ పాయింట్ ఏంటంటే మామూలుగా ఆ వ్యక్తి ఎంతగా ఆకర్షితుడైపోయాడంటే ఒక స్త్రీ యొక్క శరీరానికి ఎంత వ్యామోహితుడైపోయాడంటే అతనికి ఇంకా విచక్షణ భావం లేదనమాట. అతను తప్పు చేస్తున్నాడా కరెక్ట్ చేస్తున్నాడా ఇంకా అతను ఆలోచించే శక్తి లేదు. అతను కోల్పోయాడు, సిగ్గు అంతా కూడా కోల్పోయాడు. ఇక్కడ రాశారు కదా, సత్యం శౌచం దయా మౌనం బుద్ధిర్ శ్రీర్హి క్షమ సమాధమ అన్నీ కోల్పోయాడు. సో అటువంటి వ్యక్తి ఏంటంటే, ఇప్పుడు అతనికి ఓన్లీ ఆ భౌతిక సుఖం మాత్రమే కావాలి కనుక ఆ స్త్రీ ఎలా చెప్తే అలా చేస్తాడనమాట. అది అందుకే ఆ స్త్రీ, కొంతమంది స్త్రీ యొక్క చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారంటే ఏంటంటే ఆ స్త్రీ పట్ల ఎంత ఆసక్తి అయిపోయిందంటే ఆ వ్యక్తికి. ఆ స్త్రీ తన భార్య కావచ్చు లేకపోతే ఇంకెవరైనా స్త్రీ కావచ్చు. సో ఎంతగా ఆసక్తులు అయిపోయారంటే ఇంకా ఏది తప్పు ఏది కరెక్టు ఏమి ఆలోచించరనమాట. స్త్రీ ఏది చెప్తే అది చేయడం అంతే. ఎలా కూర్చోమంటే కూర్చోడం, లేవమంటే లేవడం. సో అటువంటి వారితో సాంగత్యం ఎప్పుడు చేయకూడదు. సో మీరు చూసుకోవాలన్నమాట ఎవరితో సాంగత్యం చేస్తున్నారు. సో ఇక్కడ అందుకే చెప్పారనమాట, ఒకవేళ మీరు ఆధ్యాత్మిక జీవితంలో కృష్ణ భావనామృతంలో ప్రగతి సాధించాలనుకుంటే అప్పుడు మీరు ఇటువంటి వారితో సాంగత్యం చేయకూడదు. లేదు మేము నరకానికి పోవాలనుకుంటున్నాం అనుకుంటే మాత్రం అది మీ ఇష్టం, మీరేమని చేసుకోవచ్చు అప్పుడు. ఎందుకంటే ఎవరైతే ఆధ్యాత్మిక ప్రగతి మార్గంలో ఉన్నారో ఇవన్నీ కూడా ఏవైతే ఇక్కడ ఇప్పుడు ఇంతకు ముందు చెప్పారో అవన్నీ కూడా వృద్ధి చెందుతాయి, కోల్పోరు. సత్యం శౌచం దయ ఇవన్నీ కూడా మౌనం బుద్ధి శ్రీ హ్రియ యశ ఇంతకుముందు చెప్పుకునేవన్నీ కూడా వృద్ధి చెందుతాయి అన్న. సో ఒకవేళ ఒక వ్యక్తి ఇటువంటి వ్యక్తితో కనుక, అంటే ఇలా ఒక అమ్మాయి చేతిలో లేకపోతే ఆడదాని చేతిలో స్త్రీ చేతిలో కీలుబొమ్మాయి లాగా పనిచేస్తున్నాడు కదా, అటువంటి వారితో మరి స్నేహం చేస్తే సాంగత్యం చేస్తే వాళ్ళు ఏమాత్రం ప్రగతి సాధించలేరు. సో అందుకనే చైతన్య మహాప్రభు అన్నారు, ఇక్కడ అదే రాస్తున్నారు ప్రభుపాదుల వారు కూడా, ఇటువంటి వారితో సాంగత్యం చేయడం అనేది ఒక భక్తుడికి ఎంత ప్రమాదకరమైన విషయం అంటే ఆత్మహత్య చేసుకోవడం కన్నా కూడా ఎంతో ప్రమాదకరమైన విషయం అంట. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత సీరియస్ విషయం అనేది. ఎందుకంటే సింపుల్ పాయింట్ లాజిక్ ఏంటంటే అటువంటి వారితో సాంగత్యం చేస్తే మీరు కూడా అటువంటి వారి లక్షణాలు అటువంటి మీకు కూడా అటువంటి రుచి అభిరుచి కలుగుతుంది. మీరు కూడా అలాగే స్త్రీ వ్యామోహంలో స్త్రీ శరీరం పట్ల ఆసక్తి అయిపోయి ఇంకా అలాగే జీవిస్తారు. ఇంకా మీరు జీవిత లక్ష్యం మనిషి లక్ష్యం మానవ జీవిత లక్ష్యం అనేది మర్చిపోతారు. కాబట్టి ఇంకా మీరు మళ్ళీ నరకానికి వెళ్తారు, దిగజారిపోతారు. ఉన్నతాథస్య భవేన్మోహో బంధశ్చాన్య ప్రసంగత యోషిత్ సంగాద్యతా పుంసో యతా తత్సంగి సంగత. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇటువంటి ఇన్ఫాచ్యుయేషన్, ఇక్కడ ప్రభుపాల ద్వారా మోహ, ఇన్ఫాచ్యుయేషన్ అంటే మోహ మోహితైపోతారు ఒక వ్యక్తి. ఒక మనిషి ఈ విధంగా ఎన్నో విషయాల పట్ల వస్తువుల పట్ల ఆసక్తి కావచ్చు, మోహితం అయిపోవచ్చు ఒక వ్యక్తి ఒక మనిషి. కానీ ఒక వ్యక్తి ఎప్పుడైతే ఒక స్త్రీ పట్ల వ్యామోహితం అయిపోతాడో, లేకపోతే యోషిత్ సంగీత్ ఎవరైతే స్త్రీ సంగి అంటే ఎప్పుడు స్త్రీ సాంగత్యంలో అంటే అటాచ్డ్, ఇక్కడ ఏంటంటే స్త్రీ వ్యామోహితమైపోయిన వ్యక్తి వారితో ఆసక్తి పొందినా లేకపోతే స్త్రీ పట్ల అలా వ్యామోహితమైపోయిన వ్యక్తి, ఈ ఆసక్తి అనేది ఏంటంటే ఇది అన్నిటికన్నా పెద్ద వ్యామోహం, ఇంకా అన్నిటికన్నా ఎక్కువ పెద్ద, అన్నిటికన్నా చాలా దృఢమైన బంధన అన్నమాట భౌతిక జగత్తులో, ఇంకా దేనికన్నా తోన్న పోల్చిస్తే. సో ఈ కలియుగంలో స్త్రీ యొక్క సాంగత్యం అనేది చాలా స్ట్రాంగ్ ప్రబలం అని చెప్తున్నారు ఇక్కడ. ప్రతి క్షణం ప్రతి అడుగు ఇక్కడ ఈ ప్రపంచంలో స్త్రీ సాంగత్యం ఉంది ఈ యొక్క కలియుగంలో అని చెప్తున్నారు. మీరు ఎక్కడైనా వెళ్ళారనుకోండి, అక్కడ అడ్వర్టైజ్మెంట్ బోర్డు మీద కూడా మీకు ప్రతి ఎక్కడ చూసినా స్త్రీ యొక్క పోస్టర్లు, స్త్రీ యొక్క పిక్చర్లే కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అందుకనే ఇలా ప్రజలు చాలా ఈ స్త్రీ యొక్క శరీరాల పట్ల ఆసక్తులు అయిపోయారు. కనుకనే వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక పుస్తకాల మీద అభిరుచి లేదు. ఇంకా ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో అందుకనే వైదిక సంస్కృతి సభ్యత ఎటువంటిది ఉండేదంటే, ఈ విషయాన్ని అర్థం చేసుకునే స్త్రీ సాంగత్యంని చాలా జాగ్రత్తగా, దానికి సంబంధించి జాగ్రత్తగా ఉండేదన్నమాట సంస్కారం. అసోసియేషన్ వెరీ కాషియస్లీ, అంటే ప్రతి ఒక్కరూ అలా స్త్రీ సాంగత్యం చేసేవారు కాదు. ఇప్పుడు నాలుగు ఆశ్రమాలు ఉంటాయి కదా, బ్రహ్మచారి ఆశ్రమం, వానప్రస్థ ఆశ్రమం, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమంలో ఓన్లీ గృహస్థులు మాత్రమే స్త్రీతో సాంగత్యం చేయగలరు. అది కూడా సరైన సంతానాన్ని ఉత్పన్నం చేయడం కోసం. సో ఈ విధంగా అన్నమాట. ఎందుకు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ప్రజాపతి స్వాం దుహితరం దృష్ట్వా తద్రూపదర్శితః రోహిత్ భూతాం సోన్వాధావత్ వృక్షరూపీ హతత్రపః. తన కూతుర్ని చూసి కూడా ఒకసారి బ్రహ్మదేవుడు మోహితుడైపోయాడు. అతను కూడా సిగ్గు వదిలేసి ఒక ఇప్పుడు జింక, ఆమె కూతురు ఆడ జింక రూపం తీసుకుంటే ఈ యొక్క బ్రహ్మదేవుడు మగ జింక రూపం తీసుకొని ఆమె వెనకాల వెళ్తున్నాడంట. సో ఈ విధంగా శివుడు కూడా ఒకసారి మోహినీమూర్తిని చూసి ఆకర్షితుడైపోయాడు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, ఒక విష్ణువు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అలా స్త్రీకి చూసి మోహితులైపోవచ్చు. అందుకనే ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఎవరితోనైనా కానీ స్త్రీలతో ఏకాంతంగా ఎవరైనా సరే, తన కూతురైనా సరే, తన మదర్ అమ్మైనా సరే కానీ, చెల్లె అయినా సరే, అక్క అయినా సరే, అందరితో కూడా అలా ఏకాంతంగా ఉండకూడదు. సో అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇట్ ఈస్ బెస్ట్ డేర్ ఫర్ టు ప్రాక్టీస్ కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్ బై పర్ఫార్మింగ్ భక్తి యోగ. సో మనం భక్తి యోగ ద్వారానే ఈ యొక్క మోహ మాయా నుంచి బయటపడవచ్చు. అది ఎలా అంటే, మదన్ మోహన్కి సేవ చేసుకొని. భగవంతుడి పేరు మదన్ మోహన్, ఒక పేరు మదన్ మోహన్ అంటే ఆయన మదనుడిని కూడా మోహించగలిగే శక్తి ఉందన్నమాట కృష్ణుడికి, అందుకే ఆయన్ని మదన్ మోహన్ అని పేరు పెట్టారన్నమాట. సో అందుకే మనం కూడా ఒకవేళ మదన్ నుంచి రక్షించబడాలనుకుంటే, మదనుడి నుంచి, అప్పుడు మనం కూడా ఒకవేళ కృష్ణుడికి మనం సేవ చేసుకుంటున్నాం అనుకోండి, కృష్ణుడి పట్ల మనకు ఆసక్తి ఉంటే అప్పుడు మదనుడు మనని ఏం చేయలేడన్నమాట. ఎందుకంటే కృష్ణుడు మదనుడిని కూడా మోహించేస్తాడు. మదనుడు మనందరినీ మోహించవచ్చు, కానీ కృష్ణుడు ఆయన్ని కూడా మోహింప చేసేస్తాడు అన్నమాట. అందుకని అప్పుడు మదనుడు మనకేం చేయలేడు అన్నమాట. అలా అందుకనే ఇది ఒకటే మార్గం అన్నమాట. మన ఇంద్రియాలని మనము నిగ్రహించుకోవాలంటే భగవంతుడికి భక్తి చేసుకోవడం, మదన్ మోహన్కి సేవ చేసుకోవడం ఒకటే మార్గం. తత్సృష్ట సృష్ట సృష్టిషు కోన్వ ఖండిత ధీపుమాన్ ఋషిం నారాయణం మృతే యూషిన్మయ్యేహమాయ. సో అన్ని జీవరాశులు ఎన్నైనా సరే బ్రహ్మదేవుడు పుట్టాయి అంటే సృష్టించాడు, పురుషులు కానీ, దేవతలు కానీ, పశువులు కానీ, ఒక్క నారాయణుడు తప్ప ఇక ఎవ్వరు కూడా ఈ స్త్రీ రూపంలో ఉన్న మాయకి ఆసక్తి ఆకర్షితులు కాక ఉండలేరు అని ఇక్కడ రాస్తున్నారు. ఓన్లీ నారాయణుడు తప్ప. సో అందుకనే మన వేదిక సంస్కృతిలో అటువంటి నిబంధనలు, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట స్త్రీలతో వ్యవహరించడానికి. బలం మై పశ్యమాయ స్త్రీమయ్యా జయినో దిశం యా కరోతి పదాక్రాంతాన్ భ్రూవి జృంభేన కేవలం. ఇక్కడ చెప్తున్నాడు కపిలముని వాళ్ళ అమ్మతో చెప్తున్నాడు ఇవన్నీ కూడా. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఎంత శక్తివంతమైందన్న మాయా. కపిలముని అంటున్నాడు మాయాశక్తి ఎంత శక్తివంతమైంది ఒక స్త్రీ రూపంలో అంటే, ఆ స్త్రీ యొక్క జస్ట్ ఐబ్రోస్ అంటే కనుబొమ్మలు అంటారు అనుకుంటా, ఐబ్రోస్ మూమెంట్ కనుబొమ్మల యొక్క కదలిక ద్వారా పెద్ద పెద్ద రాజ్యాలు కూలిపోతాయి. పెద్ద పెద్ద మహామహాధిరథులు మహారథులే ఆమె కుప్పెట్లో వచ్చేస్తారనమాట. ఈ ప్రపంచంలో ఎంత పెద్ద వీరుడైనా సరే రూపాల ద్వారా ఒక ఉదాహరణ ఇస్తున్నారనమాట క్లియోపాట్రా. సో ఇలా హిస్టరీలో చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి, అందులో ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ క్లియోపాట్రా ఉదాహరణ. సో అందుకే చెప్తున్నారన్నమాట. సో స్త్రీకి ఆకర్షించే శక్తి ఉంది, అలాగే పురుషుడికి ఆకర్షితుడయ్యే ఈ యొక్క వీక్నెస్ ఉంది. కానీ ఇదంతా ఆకర్షణ ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది? వేదాంత సూత్ర ప్రకారం జన్మాద్యస్యత అన్నీ కూడా భగవంతుడు కృష్ణుడి నుంచే ఉత్పన్నమవుతున్నాయి. సో ఈ ఆకర్షణ అనేది అసలు ఉత్పన్నమయ్యేది కృష్ణుడి నుంచే. అందుకనే కృష్ణుడు కూడా, కృష్ణుడిలో కూడా ఇలా ఆకర్షించే శక్తి కూడా ఉంది, ఆకర్షితమయ్యే స్వభావం కూడా ఉంది. అందుకే ఆయన ఇక్కడ రాశారు మనకి. సో కృష్ణుడు ఎవరి పట్ల ఏ భౌతిక స్త్రీ కానీ భౌతిక విషయాల పట్ల కానీ ఆకర్షితుడు అవ్వలేడు కృష్ణుడు. అందుకనే ఆయన రాధారాణిని సృష్టించాడు. సో రాధారాణి కృష్ణుడి పట్ల ఆకర్షితురాలవుతుంది. కృష్ణుడి లాదిని శక్తియే కృష్ణుడి నుంచి ఉత్పన్నమవుతుంది, రాధారాణి పట్ల కృష్ణుడు ఆకర్షితమవుతాడు. సో అలా కృష్ణుడి పట్ల మనం ఒకవేళ ఆకర్షితం అయిపోతే అప్పుడే మనము ఈ యొక్క మోహమాయ లేకపోతే స్త్రీ పట్ల ఆకర్షణ నుంచి మనము బయటపడవచ్చు. దానికి ఉదాహరణ హరిదాస్ ఠాకూర్ ఇక్కడ ఇచ్చారనమాట. ఎందుకంటే హరిదాస్ ఠాకూరు ఆయన సంపూర్ణంగా భగవంతుడి యొక్క హరినామం భగవంతుడిలో ఎంత నిమగ్నం అయిపోయి ఉన్నాడంటే అప్పుడు మాయాదేవి స్వయంగా వచ్చి ఆయన్ను పరీక్షించినా కానీ ఆయన ఆ పరీక్ష నుంచి నెగ్గి పాస్ అయిపోయాడు. లేకపోతే ఒక సుందరమైన ఆకర్షణీయమైన ప్రాస్టిట్యూట్ అంటే వైశ్య వచ్చినా కానీ ఆయన ఆ వైశ్యకి ఏమీ ఆకర్షితుడైపోలేదు, ఆమెను కూడా భక్తురాలుగా తయారు చేస్తారు. సో ఇదన్నమాట, అంటే ఒక వ్యక్తి ఎవరైతే ఇలా భగవంతుడి ప్రేమలో నిమగ్నమై ఉన్నాడో అతనిని ఎవరు ఎటువంటి మాయ కానీ మోహితం చేయలేదు. సో అలా అన్నమాట. సో ఎవరైతే అలా రాధాకృష్ణ యొక్క ఆధ్యాత్మిక సౌందర్యానికి ఆకర్షితులైపోతారో ఇంకా ఎప్పుడు వాళ్ళు ఈ భౌతిక జగత్తులో ఎటువంటి సౌందర్యానికి కానీ ఎటువంటి స్త్రీ సౌందర్యానికి కానీ ఆకర్షితులవ్వరు. సో అందుకనే రాధాకృష్ణ ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది మనకి. సో అందుకనే ఒక ఉదాహరణ యమునాచార్య అనే రామానుజాచార్య వాళ్ళ గురువు అనమాట యమునాచార్య. అందుకే ఆయన అంటారనమాట, ఆయన ఎప్పుడైనా అలా స్త్రీ యొక్క ఆలోచన వస్తే కూడా ఆయన యొక్క మనసులో వచ్చినప్పుడు వెంటనే ఆ ఒక్క ఆలోచన పైన ఆయన ఉమ్మేస్తాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి దాని మీద ఆసక్తి ఆకర్షణ లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆయనకి భగవంతుడు కృష్ణుడిపైన ఆకర్షణ కలిగిపోయింది కనుక అని ఆయన చెప్తాడు. సంగం నకుర్యాత్ ప్రమాదా సుజాతు యోగస్య పారం పరమారురక్షు మత్సేవయా ప్రతిలబ్ధాత్మలబ్ధో వదంతి అనిరయ ద్వారమస్య. సో విధంగా ఎవరైనా యోగ సిద్ధి అంటే యోగ పద్ధతిలో సిద్ధి ప్రాప్తించుకోవాలి, విజయం సాధించాలి అనుకుంటే ఈ విధంగా నాకు సేవ చేసుకొని సాధించవచ్చు. ఇంకా అటువంటి వాడు ఎప్పుడూ కూడా ఈ స్త్రీ పట్ల ఆకర్షితులు కాకూడదు. ఎందుకంటే ఇటువంటి స్త్రీతో సాంగత్యం చేయకూడదు, స్త్రీ సాంగత్యం చేయకూడదు. ఎందుకంటే స్త్రీ ఇక్కడ మనకి శాస్త్రంలో చెప్పింది ఏంటంటే, ఒక భక్తుడు ఎవరైతే ఆధ్యాత్మిక ఉన్నతి సాధించాలనుకుంటున్నాడో అతనికి ఈ యొక్క స్త్రీ గేట్వే టు ద హెల్, అంటే నరకానికి ఒక గేట్ అన్నమాట, దారి. సో అటువంటి వారికి ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించాలనుకుంటున్నారో అటువంటి వారికి. సో చాలామంది ఈ విషయాన్ని సరిగ్గా దీనికి సీరియస్గా తీసుకోరు. కొంతమంది ఏం పర్వాలేదులే అన్నీ చేయొచ్చు, భక్తి చేసుకోవచ్చు అని అంటే సరిపోదు, స్త్రీ సాంగత్యం చేసినా ఏం కాదు, అలా నడవదు అనమాట, అది చెప్తున్నారు ఇక్కడ. కొంతమంది యోగులు కూడా అలా ఉంటారు, కొంతమంది బోగస్ యోగులు, వాళ్ళు ఏమంటారంటే నువ్వు యోగా చేసుకో, తర్వాత నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు యోగా ఎక్సర్సైజ్ నేను నేర్పించిన ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది, తర్వాత నువ్వు ఏ స్త్రీ సాంగత్యం చేసినా ఏం ప్రాబ్లం లేదు, నువ్వు యోగాలో పరిపూర్ణత చెందిపోతావు, నువ్వు నీ జీవిత లక్ష్యం సాధిస్తావు, భగవద్ధామం వెళ్ళిపోతావు, లేకపోతే అలా బ్రహ్మంలో విలీనమైపోతావు అని ఏవో చెప్పేస్తూ ఉంటారు. అవన్నీ కట్టుకథలు అన్నమాట, అవన్నీ నిజం కాదు. అలా ఎవరైనా చెప్తే అది వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. సో అందుకనే ఇక్కడ మనకి బ్రహ్మచారి, వానప్రస్థ, సన్యాసి ముగ్గురికి కూడా స్త్రీలతో సాంగత్యం వాళ్ళు చేయలేరు. ఓన్లీ గృహస్థులు మాత్రమే స్త్రీతో సాంగత్యం చేయగలరు. ఎందుకు అంటే అది చెప్పాం కదా, ఒక మంచి సంతానాన్ని ఉత్పన్నం చేయడం కోసం మాత్రమే. యోపయాతి శనైర్మాయా యోషిద్దేవ వినిర్మిత తామీక్షేతాత్మనో మృత్యుం త్రిణైకూపం మివావృతం. సో ఇంకేం చెప్తున్నారండి ఇక్కడ. సో ఇక్కడ స్త్రీ ఎవరైతే భగవంతుడే సృష్టించాడు ఈ స్త్రీని, ఈ మాయ యొక్క ప్రతిరూపం అని చెప్తున్నారు. అండ్ ఈ యొక్క మాయ ద్వారా ఎవరైతే సాంగత్యం చేస్తారో ఈ రూపంలో, మాయ ఈ యొక్క స్త్రీ రూపంలో ఆ స్త్రీతో సాంగత్యం చేస్తారు, స్త్రీతో అన్ని సేవలు చేయించుకుంటారు, తప్పకుండా వారు ఆ విధంగా అంటే మృత్యు దారిలోకి వెళ్తున్నట్టే, మృత్యు దగ్గరలో చేరుకుంటున్నట్టే. ఇది ఎలాంటిదంటే ఒక ఇక్కడ రాశారు ఏంటంటే, త్రిణై కూపం ఇవావృతం. ఇక్కడ ఒక కూపం అంటే ఒక వెల్ అన్నమాట, ఒక గొయ్యి. సో ఈ కూపం దానిపైన త్రిణ అంటే గడ్డితో కవర్ చేస్తుంది, అంటే కనిపించట్లేదు మీకు, పైన నుంచి తెలియదు అన్నమాట మీకు, అక్కడ పైనంత గడ్డి ఉంది, నార్మల్ గడ్డిలాగానే కనిపిస్తుంది మీకు, కానీ లోపల ఏంటంటే పెద్ద గొయ్యి ఉందన్నమాట. సో అందులో మీరు ఆ గడ్డిపైన మీరు వెళ్ళి నించుంటే అందులో పడిపోతారు అన్నమాట, అలా అన్నమాట. సో అందుకనే ఇక్కడ మనకి ప్రభుపాద వారు చెప్తున్నారు, 50 సంవత్సరాల క్రితం కూడా మన హిందూ సమాజంలో ఇలా స్త్రీ పురుషులు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా భోగించుకునేవారు కాదనమాట. పొద్దున డే టైంలో స్త్రీ తన భర్తను కూడా చూడడానికి ఆమెకి కొన్ని నిబంధనలు ఉండేవన్నమాట. సో హౌస్ హోల్డర్స్ ఈవెన్ హ్యాడ్ డిఫరెంట్ రెసిడెన్షియల్ క్వార్టర్స్, అంటే ఇల్లులు ఎలా ఉండేవంటే ఇంటర్నల్ క్వార్టర్స్, అప్పుడు అన్నీ ఉమ్మడి కుటుంబం కాబట్టి చాలామంది ఉండేవారు ఫ్యామిలీలో. సో స్త్రీలందరూ మధ్యలో ఉండే రూమ్స్లో ఉండేవాళ్ళు, సెంటర్లో ఉండే రూమ్స్లో, ఇంకా పురుషులందరూ బయట వేరే రూమ్స్లో ఉండేవారు అనమాట. అలా సో డే టైంలో అలా స్త్రీలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు, పురుషులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు. సో అందుకనే ఈ విధంగా కల్చర్ కానీ కుటుంబం కానీ ఇల్లులు కానీ అన్నీ కూడా నిర్మించబడ్డాయి అన్నమాట. ఎందుకు ఇలాంటి రెస్ట్రిక్షన్ అంటే, ఇలాంటి రెస్ట్రిక్షన్ లేకపోతే ఇంకా ఎప్పుడు ఈ స్త్రీ సాంగత్యం స్త్రీ వామోహంలోనే ఉంటే పురుషుడు మొత్తం సమయం అంతా ఇంకా ఆధ్యాత్మిక ప్రగతి ఏం సాధించలేడు అన్నమాట. సో భగవద్ధామానికి వెళ్ళే అవకాశం లేదు, ఇంకా నరకానికి వెళ్ళే అవకాశమే పెరుగుతుంది అన్నమాట. అందుకనే యాం మన్యతే పతిం మోహాన్ మన్మాయాం ఋషభాయతీం స్త్రీత్వాం స్త్రీ సంగత ప్రాప్తో విత్తపత్యగృహప్రదం. సో ఒక జీవాత్మ ఆ విధంగా స్త్రీ పట్ల బాగా ఆసక్తి పెంచుకుంటే దాని కారణంగా ఎలిమినేటెడ్ యాజ్ రిజల్ట్ అవ్వడం ఇన్ దిస్ ప్రీవియస్ లైఫ్. ఓకే, ఒక ఇక్కడ చెప్పి ఈ లోకం చెప్పింది ఏంటంటే, ఒక జీవాత్మ ఇలా స్త్రీ పట్ల బాగా ఆసక్తి పెంచుకొని తన ప్రీవియస్ లైఫ్ అంటే పోయిన జీవితంలో, పోయిన లాస్ట్ లైఫ్లో, తద్వారా ఏంటంటే ఈ లైఫ్లో ఈ జీవితంలో ఆ జీవాత్మకి స్త్రీ రూపం వచ్చింది. ఫులిష్లీ థింక్ ఇ లుక్స్ అపాన్ మాయా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెన్. ఇప్పుడు ఈ శరీరం స్త్రీ శరీరం దక్కిన తర్వాత అంటే లాస్ట్ లైఫ్లో, ఇప్పుడు ఎవరైతే ఇప్పటివరకు పురుషుడు గురించి చెప్పేశారు మనకి, మరి ఎవరైనా అడగచ్చు అదేంటి పురుషుడినే అంటున్నారు అంటే స్త్రీనే మాయా 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 అని చూపిస్తున్నారు, మరి పురుషుడు మాయా కాదా అని. సో లేకపోతే పురుషుడు ఏమనట్లేదంటే ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఎవరైతే పురుషుడు రూపంలో ఉన్న వ్యక్తి బాగా స్త్రీ పట్ల ఆసక్తి అయిపోయిన వాడి నెక్స్ట్ టైము నెక్స్ట్ లైఫ్లో స్త్రీ రూపం దొరుకుతుంది. సో అలా స్త్రీ రూపం దొరికినప్పుడు అదే జీవాత్మ మళ్ళీ అప్పుడు పురుషుడు రూపంలో ఉన్న వ్యక్తిని జీవాత్మ పట్ల ఆకర్షిత అయిపోతుంది. తద్వారా ఆ స్త్రీకి ఆ పురుషుడే మాయా. సో స్త్రీకి పురుషుడు మాయా యొక్క ప్రతిరూపం, అలాగే పురుషుడికి స్త్రీ మాయ యొక్క ప్రతిరూపం. సో ఆ విధంగా ఇప్పుడు ఈ స్త్రీ రూపంలో ఉన్న జీవాత్మ ఎలా మాయమోహితమైపోతుందంటే, ఒక పురుషుడు చూసి తన భర్తను పట్ల మాయామోహితమైపోయి, ఓ ఈ భర్త నాకు అన్ని తెస్తాడు, నాకు అన్ని, నాకు సంపద ఇస్తాడు, నాకు పిల్లల్ని ఇస్తాడు, నాకు ఇల్లుని ఇస్తాడు, నా అన్ని భౌతిక సుఖాలు, నా అన్ని భౌతిక కోరికలన్నీ తీరుస్తాడు అనే ఉద్దేశంతో ఇలా మాయామోహితమైపోయి ఉంటుందన్నమాట స్త్రీ పురుషుడి పట్ల. సో బేసికలీ ఏంటంటే ఇది భగవద్గీత యొక్క సిద్ధాంతం. సో మృత్యు సమయంలో దేని గురించి చింతించుకుంటూ ఉంటే ఆ దాని ప్రకారం మీకు వచ్చే జన్మ లభిస్తుంది. సో మృత్యు సమయంలో ఏం చింతిస్తారు మీరు, జీవితాంతం ఏది చింతిస్తారో అదే మృత్యు సమయంలో చింతిస్తారు అన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ ఇచ్చారనమాట. ఒకవేళ ఒక స్త్రీ తన భర్త గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటే మృత్యు సమయంలో, సో వచ్చే జన్మలో ఆమె పురుషుడి శరీరం దక్కుతుంది. అందుకనే హిందూ శాస్త్రాల్లో ఒక స్త్రీ యొక్క పతివ్రతని ఎంతగానో మెచ్చుకున్నారు, పొగిడారు తన భర్త పట్ల ఉండే పతివ్రతని. ఎందుకు అంటే తద్వారా ఏంటంటే ఆ స్త్రీకి నెక్స్ట్ టైం ఒక పురుషుడి శరీరం దక్కొచ్చును. ఎందుకంటే స్త్రీ నుంచి పురుషుడి శరీరం అనేది కొంచెం భౌతికంగా బెటర్ అన్నమాట. కానీ ఒక పురుషుణ్ణి ఎప్పుడు కూడా స్త్రీ పట్ల వ్యామోహితమై ఉండకూడదు, ఎందుకంటే అలా ఉంటే నెక్స్ట్ లైఫ్లో స్త్రీ ఆయనకి స్త్రీ శరీరం దక్కుతుంది, అంటే కొంచెం భౌతికంగా దిగజారిపోయినట్టు అన్నమాట. అందుకని సో ఇవి శాస్త్రాల్లో ఉన్న వాక్యాలు, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, దానికి నేనేం చేయలేను. శాస్త్రాల్లో ఉన్న వాక్యాలు ఇవి, ఇవి సత్యాలు. అవి మనకు సత్యాలు ఒక్కొక్కసారి కఠోరంగా ఉండొచ్చు, చేదుగా ఉండొచ్చు, అవి మనకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి శాస్త్రాలు చదువుకోకుండా ఆ స్కూల్లో కాలేజీలో అన్నీ చదివిన చదువులన్నీ కొంచెం దీనికి విపరీతంగా భగవంతుడు చెప్పే శిక్షణలకి, శాస్త్రాలు చెప్పే శిక్షణలకి విరుద్ధంగా ఉండేసరికి మనకు ఇవన్నీ కొంచెం కొన్ని కొన్ని కొత్తగా అనిపించవచ్చు, లేకపోతే కొన్ని కొన్ని కొంచెం కఠినంగా అనిపించవచ్చు అర్థం చేసుకోవడానికి. కానీ ఇవి సత్యవాక్యాలు, ఇవి మనం స్వీకరిస్తే మన జీవితానికి చాలా మంచిది ఆధ్యాత్మికంగా. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే, మీరు పురుషుడు శరీరంలో ఉన్నా స్త్రీ శరీరంలో ఉన్నా, ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు, అది రెండు కూడా భౌతిక శరీరాలు మాత్రమే. ఇంకా మనము జీవాత్మ ఎవరేంటంటే శక్తి, మనము తటస్థ శక్తి, భగవంతుడి యొక్క తటస్థ శక్తి. సో మనము శక్తి అంటే అది ప్రకృతి తత్వం, స్త్రీతత్వం అనుకోండి, శక్తిమాన్ అంటే భగవంతుడి శక్తిమాన్, పురుషతత్వం. సో ఈ విధంగా మనమందరము కూడా ఒకటే తత్వం, స్త్రీ శరీరంలో ఉన్న పురుషుడి శరీరంలో ఉన్న అందరం తత్వరూపంలో అందరం కూడా శక్తి మాత్రమే. ఎవరము శక్తిమాన్ కాదు, ఎవరము పురుషులం కాదు, అవునా? పురుషుడు ఒక్కడే, కృష్ణుడు మాత్రమే, మిగతా అన్నీ కూడా ఆయన శక్తులే, అన్నీ కూడా ఆయన యొక్క తృప్తి కోసమే, ఆయనకు ఆనందం ఇవ్వడం కోసమే. సో మరి అదేంటి, మరి మనిషి శరీరం ఎందుకు, మరి అంటే పురుషుడి శరీరం ఎందుకు కొంచెం బెటర్ అంటున్నారు స్త్రీ కంటే? ప్రభుపాల్ గారు ఇక్కడ రాశారు, పురుషుడి శరీరంలో ఏంటంటే భౌతిక బంధనాల నుంచి బయటపడడానికి కొంచెం అవకాశం ఎక్కువగా ఉందంట, అదే స్త్రీ శరీరంలో అయితే అవకాశం తక్కువగా ఉందంట చెప్పారు. ఇది ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాం ఇక్కడ. సో భౌతిక ఈ యొక్క ప్రపంచం నుంచి కానీ, భౌతిక బంధనాల నుంచి కానీ బయటపడడానికి పురుషుడు యొక్క శరీరం అనేది ఎక్కువగా సహకరిస్తుంది, మనకి ఉపయోగపడుతుంది, అవకాశం ఎక్కువ ఉంటుంది స్త్రీ కన్నా, కానీ ఇద్దరికి అవకాశాలు ఉంటాయి. సో అందుకనే ఇక్కడ ఆ విధంగా చూసుకొని ఇక్కడ పురుషుడి శరీరం కొంచెం శ్రేష్టం అని చెప్పారు అంతే. సో అందుకని ఇక్కడ క్లియర్గా మనకు ప్రభుపాల్ గారు చెప్తున్నారు అనమాట. ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, కృష్ణ భావనామృతంలో ఇప్పుడు అందరూ భక్తులు, ఇది భక్తులుగా కానప్పుడు ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ భక్తులుగా అందరూ మారిపోయినప్పుడు, కృష్ణ భావనామృతంలో భక్తులుగా మారినప్పుడు ఇటువంటి భేదభావం అంతగా అంత స్ట్రిక్ట్గా మనం చూడాల్సిన అవసరం లేదు అని ఇక్కడ రాశారు. ఇట్ కెన్ బి స్లాకెండ్ సి మ్యాన్స్, ఎందుకంటే ఇప్పుడు పురుషుడైనా స్త్రీ అయినా భక్తి మార్గంలో కృష్ణ చైతన్యంలో అందరూ కూడా కృష్ణుడి పట్ల ఇప్పుడు ఆకర్షితులు అయిపోయారు కనుక వాళ్ళిద్దరికీ కూడా సమానమైన అధికారం ఉంది ఈ భౌతిక బంధనాల నుంచి బయటపడి భగవద్ధామానికి వెళ్ళడానికి, లేకపోతే కృష్ణుని చేరుకోవడానికి. సో ఎవరు స్త్రీలు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, పురుషులు ఎవరు అహంకారం పెంచుకోవాల్సిన అవసరం లేదు, మేము శ్రేష్టమని లేకపోతే మాకే ఎక్కువ అవకాశం ఉందని ఇక్కడ ప్రభుపాల ద్వారా చాలా క్లియర్గా రాస్తున్నారు. ఒక్కసారి భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత మాత్రం, ఎవరైతే భక్తి మార్గంలోకి వస్తారో ఇటువంటి భేదాలు కానీ విభేదాలు కానీ ఉండవు. ఇద్దరికీ కూడా బోత్ ఆర్ ఈక్వల్లీ ఎలిజిబుల్, ఇద్దరికీ సమానంగా హక్కు ఉందంట ఈ యొక్క భౌతిక ప్రపంచం లేకపోతే భౌతిక బంధనాల నుంచి బయటపడడానికి, భగవద్ధామానికి కృష్ణుడి దగ్గర చేరుకోవడానికి. ఓకే, సో లాస్ట్ శ్లోకం చూసి ముగిద్దామంట. తామాత్మనో విజానీయాత్ పత్యపత్యగృహతా గృహాత్మకం దైవోపసాదితం మృత్యుం మృగయోర్గాయనం యత. అందుకనే ఒక స్త్రీ ఎప్పుడైనా సరే ఎలా ఆలోచించాలన్నమాట, తన భర్త, తన ఇల్లు, తన పిల్లలు ఇవన్నీ కూడా మాయా నా కోసం బాగా అరేంజ్ చేసి పెట్టింది. సో ఇవన్నీ ఏంటంటే ఒక వేటగాడు మంచిగా గానం చేస్తాడు వల్ల వేసుకోవడానికి ఒక జింకని ఆ విధంగా. సో వీటన్నిటికీ మాయమోహితం అయిపోకుండా స్త్రీ కూడా జాగ్రత్త పడాలని. సో ముందు ఇంతవరకు మనం చూసాం పురుషుడు గురించి చెప్పారు, పురుషుడు ఇలా మాయమోహితం అయిపోతాడని, అలాగే స్త్రీ కూడా తన భర్త, తన ఇల్లు, తన పిల్లల పట్ల మాయామోహితం కాకుండా ఉండాలని, జాగ్రత్త పడాలని ఇక్కడ చెప్తున్నాడు అనమాట కపిలముని. సో అందుకనే ఎలాగైతే ఒక స్త్రీకి అంటే ఒక పురుషుడికి ముందు చెప్పారు కదా స్త్రీ నరకానికి ఒక దారి తీస్తుంది అని, స్త్రీతో ఆకర్ష, స్త్రీ పట్ల ఆకర్షణ ఒక పురుషుడికి నరకం వైపు తీసుకెళ్తుంది, నరకానికి తీసుకెళ్తుంది అన్నారు కదా. అలాగే ఒక పురుషుడికి కూడా స్త్రీ ఎలాగో, స్త్రీకి పురుషుడు అలాగే. సో ఏంటంటే ఇది ఆసక్తి మెయిన్ ఏంటంటే, స్త్రీ పురుషుడి పట్ల ఆసక్తి ఉన్నా, పురుషుడికి స్త్రీ పట్ల ఆసక్తి ఉన్నా, వాళ్ళిద్దరు కూడా నరకానికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని. సో అలా అన్నమాట. ఓకే, కానీ ఒకవేళ ఇద్దరు కూడా వాళ్ళు ఆసక్తిని కృష్ణుని పట్ల మళ్ళిస్తే వాళ్ళ ఆసక్తిని, అప్పుడు ఇద్దరు కూడా కృష్ణ భావనామృతంలో ఉంటే, అప్పుడు ఆ విధంగా వాళ్ళు కృష్ణుడి పట్ల ఆసక్తులై కృష్ణుడికే సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో వివాహం చేసుకుంటే అప్పుడు చాలా మంచిది అని ఇక్కడ చెప్తున్నారు. సో ఆ విధంగా వివాహం చేసుకొని అప్పుడు కృష్ణుడి కోసమే, కృష్ణుడి సేవ కోసం అని వాళ్ళు కలిసి జీవించవచ్చు. ఆ విధంగా వాళ్ళు సంతానాన్ని కూడా ఉత్పన్నం చేయొచ్చు, అలా సంతానాన్ని కూడా కృష్ణుడి సేవలో యుక్తం చేయొచ్చు. తద్వారా వాళ్ళ యొక్క భౌతిక బంధనాలు, భౌతిక ఆసక్తులు అన్నిటిని కూడా వాళ్ళు అధిగమించవచ్చు. తద్వారా ఇవన్నీ కూడా వాళ్ళు భౌతిక ఆకర్షణలు, ఆసక్తులు ఇవన్నీ కూడా, బంధనాలు కూడా అన్నీ తెగిపోతాయి. అందరూ కూడా తర్వాత కలిసి భక్తి చేసుకొని తర్వాత అందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అని ఇక్కడ చెప్పారు. సో దీంతో మనం ముగిద్దామంటాం ఈరోజు చర్చను. సమయం చాలా అయిపోయింది. చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాద్కి జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై, సమవేత గౌరవ భక్త వృందికి జై, నిదాయ గౌర సితనాథ్ ప్రేమనంది హరి హరి బోల్.